తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు ఇంటి బాగు
చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఓ రైతన్నా, వ్యవసాయంలో ఆధునిక సమాచారం కావాలా? అయితే మన చేను కబుర్లు విందాం. రైతు సోదరులకు నమస్కారం. నేటి చేను కబుర్లు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తుంది ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. నేటి అంశం యాసంగిలో పెసర మరియు మినుము సాగు పద్ధతులు. ఇందులో పాలు పంచుకుంటున్న విద్యార్థుల పేర్లు మరియు వారి పాత్రలు: కృష్ణగా పవన్, ఆద్యగా సౌమ్య, శశిగా హరీష్, వాళ్ళ ఫ్రెండ్గా వంశీ. తెలుగు రాష్ట్రాల్లో వేసవి పంటగా పండించే అపరాలలో ముఖ్యమైనవి ఈ పెసర మినుము. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లో సాగు చేసేందుకు వీలుగా ఉన్న ఈ అపరాల పంటలను రైతులు ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ పండిస్తూ ఉంటారు. దాదాపు 60 నుండి 90 రోజుల్లో చేతికందే ఈ పంటలు తక్కువ పెట్టుబడితో రైతుకు ఆదాయాన్నివ్వడంతో పాటు భూసారాన్ని పెంపొందిస్తాయి. మాగాణుల్లో వరి పంట కోతల తర్వాత డిసెంబర్ జనవరి మాసాల్లో వేసవి పంటగా మెట్టలో అయితే 2 నుండి 3 నీటితడలతో జనవరి మొదల నుండి ఫిబ్రవరి వరకు విత్తుకోవాల్సి ఉంటుంది. దాల్వా అనంతరం మార్చ్ ఏప్రిల్ మాసాల్లో విత్తుకుంటారు. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మరియు మొలకెత్తిన విత్తనాల్లో ఎక్కువ శాతం ఆస్కార్బిక్ ఆమ్లం, రైబోఫ్లావిక్ ఆమ్లం, థయామిన్ ఉండటం వల్ల ఇవి తింటకు కూడా మంచిది. ప్రస్తుతం ఈ మినుము పెసర పంట సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు కావాల్సిన సూచనలు మనం ఇప్పుడు సంభాషణ రూపంలో విందాం.
ఆధునిక పద్ధతులను పాటిస్తూ వ్యవసాయంలో అధిక దిగుబడులు ఎంతమంది సొంతం చేసుకోవటం లేదు? అవును, నాదొక ఆలోచన రా, మన 3 కలిసి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎందుకు చేయకూడదు?
అది మీతో అయ్యే పనే నారా? బంగ్లాలో బొమ్మల్లాగా కూసునే మీరు పారబట్టి నడుమంచి పని చేస్తారా మీరు?
ఎందుకు అలా అంటావు కృష్ణ? చినుకు చినుకు కలిసి ఒక జడివాన అయిందిగా. చెయ్యి చెయ్యి కలిసి మనం అందరం నిరూపిద్దాం, అలాగే మనం 3 కలిసి ఈ వ్యవసాయం చేయలేమా?
హుషారుగా ఉన్నారుగా మీరు, మీ ముందు చూస్తే ఈ పని సాధ్యం అయ్యేలానే ఉంది.
సరే, నా తరపున నాకున్న 20 ఎకరాల్లో పంట సాగు చేద్దాం, మరి ఏమంటారు?
సరే, నా తరపున చెయ్యుతగా నేను ఇన్ని రోజులు సంపాదించిన డబ్బునంతా ఈ పంటకు పెట్టుబడిగా పెడతానురా.
సరేరా, నాకున్న పలుకుబడితో మన వ్యవసాయానికి కావలసిన కూలీలను చుట్టుపక్కల ఊళ్ళ నుండి తీసుకురావడమే నా బాధ్యత ఇక ఇప్పటి నుంచి.
సరే గాని ఇదంతా బానే ఉంది, కానీ సరే ఏం పంట ఇద్దామనుకుంటున్నారు?
అవునురా శశిగా, నీకు ఆ సంతోష్ గారు గుర్తుకున్నాడా రా?
గుర్తుకున్నాడురా, కానీ ఇప్పుడు మధ్యలో వాడెందుకు వచ్చాడురా?
వాడిప్పుడు మినుమా పెసర్లు వేసి డబ్బులు బాగా సంపాదిస్తున్నారా.
హా కృష్ణ, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సంతోష్ లాగా మనం కూడా మినుము పెసర వేద్దామంటావా?
హా అంతే ఆద్య, సరిగ్గా గుర్తించావు.
సరే గాని మరి సంతోష్ గారి దగ్గరికి ఎప్పుడు పోదామంటారు?
ఎప్పుడో ఏందిరా, రేపే పొద్దుగాల పోదాం అందరం కలిసి.
అరే నేను కూడా వస్తారా, నేను చూడక వాడిని చాలా రోజులైతుంది.
సరేరా, మరందరం కలిసి రేపు పొద్దునే వాని దగ్గరికి పోయొద్దాం.
మరుసటి రోజున ఉదయాన్నే 3 మిత్రులు శశి, కృష్ణ మరియు ఆద్య సంతోష్ దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ 4 మధ్య జరిగే సంభాషణ విందాం.
నమస్తే సాఫ్ట్వేర్ గారు, అద్దాల మేడలో ఉండాల్సిన మీరు మెట్లు దిగి నా దగ్గరికి వచ్చారేంటి? అగో చదువుల బిడ్డ ఆద్య, నువ్వు కూడా ఇక్కడికి వచ్చావేంటి? మా పక్క ఊళ్ళో ఉంటూ ఆ మాస పుణ్యానికి కూడా కనపడని ఈ కృష్ణగాడు కూడా నా దగ్గరకు వచ్చాడేంటి?
హే సర్లే ఆ ప్రణీ సర్దాలు గాని.
ఒరే ఒరే ఆఫరాయి సరదాలు. సర్లేగాని ఇంతకు నువ్వు ఎలా ఉన్నా చెప్పురా సంతోష్.
ఆ నేను బాగానే ఉన్నారా, మీరందరు ఎలా ఉన్నారు?
ఆ మేము కూడా బాగానే ఉన్నాంరా. ఈ మధ్యకాలంలో నువ్వు మినుము పెసర్లు వేసి బాగా పండిస్తున్నావంట కదరా సంతోష్.
ఆ అవునరా, బాగానే పండుతున్నాయి. కానీ ఇంతకీ మీరు వచ్చిన సంగతి ఏంటిరా?
ఏం లేదురా సంతోష్, నీలాగే మేము కూడా ఈసారి మినుము మరియు పెసర పంటల్ని వేద్దామనుకుంటున్నాము. దానికి నువ్వేమైనా సహాయం చేస్తావో వచ్చామరా నీ దగ్గరికి.
ఓ తప్పకుండా చేస్తానాద్య. పంట గురించి మీకు ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా మీకు తోడుగా నేనున్నాగా, అడగండి.
సరేరా సంతోష్, మరి ఈ పెసర మినుము పంటల సాగుకు ఎలాంటి నీళ్లు అనుకూలంగా ఉంటాయిరా?
తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. చౌడు నీళ్ళలు మరియు మురుగు నీరు నిలిచే నీళ్ళలు పనికిరావు.
అవునారా సంతోష్, మరి ఈ పెసర మినుము పంట సాగుకు అనుకూలైన సమయం ఏందిరా?
వానాకాలంలో అయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు వేసుకోవాలి. అదే యాసంగిలో అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు వేసుకోవాలి. అదే వానాకాలం తర్వాత వరి తర్వాత వేసుకున్నట్లయితే 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేసుకుంటారు. అదే వేసవిలో వేసుకున్నట్లయితే ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు వేసుకోవచ్చు.
కానీ సంతోష్, నేను విన్నదేంటంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్కలా విత్తనాలు తీసుకుంటారంట కదా, మరి ఈ పెసర మినుములకు ఎన్ని కిలోల విత్తనాలు కావాలి?
ఈ పెసర మినుము పంటల సాగుకు 6 నుండి 8 కిలోలు ఎకరానికి అవసరం ఉంటుంది. అలాగే వానాకాలం వరి తర్వాత వేసినట్లయితే 12 నుండి 14 కిలోలు ఎకరానికి కావాల్సి ఉంటుంది.
ఓహో అవునారా సంతోష్, మరి ఈ విత్తనాలకు విత్తన శుద్ధి ఏమైనా చేయాలారా?
ఆ చేయాలి కదరా. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయామిథాక్సోమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల నుండి రక్షించుకోవచ్చు. మొదటిసారి పంటను పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం కల్చరు ఎకరా విత్తనాలకు బాగా కలిపి నీళ్ళలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలీంద్రనాశనిక మందులతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి. ఎందుకంటే ఈ పంట నత్తజనిని స్థిరీకరిస్తుందని విన్నారా?
అవునారా సంతోష్, విత్తన శుద్ధి అయితే బాగానే చేశాం, కానీ విత్తేటప్పుడు ఎంత దూరంలో విత్తాలిరా మరి?
వానాకాలం మరియు యాసంగిలో సాళ్ళ పద్ధతిలో ఆరుతడి పంటగా విత్తినప్పుడు సాలు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలరా. వేసవిలో ఆరుతడి పంటగా విత్తినప్పుడు సాలు సాలుకు మధ్య 22.5 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి.
సరేరా మరి సంతోష్, నువ్వు చెప్పుకున్నట్టే విత్తుకుంటాం, కానీ ఇలా అయితే ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి?
ఆరుతడి పంటగా వానాకాలం మరియు యాసంగిలో 1,33,300 మొక్కలు, అదే వేసవిలో అయితే 1,81,818 మొక్కలు వస్తాయి.
ఓహో అవునారా సంతోష్, సరే గాని ముచ్చటంతా బాగానే చెప్పావులే, గాని మరి విత్తనాలను ఎలా విత్తుకోవాలో కూడా చెప్పురా.
నాగలితో లేదా కల్టివేటర్తో ఒకసారి, ఆ తర్వాత గొర్రుతో 2 సార్లు మెత్తగా దున్ని చదును చేసి విత్తుటకు సిద్ధం చేయాలి. సాళ్ళ పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్, కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ కమ్ ఫర్టిలైజర్తో బోదెలు కాల్వల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. వరి మాగాణుల్లో వరి కోయడానికి 2 నుండి 3 రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుకోవాలి. భూమిలో ఉన్న తేమను ఉపయోగించుకొని గింజలు మొలకెత్తుతాయి.
అవును, కానీ ఈ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చా సంతోష్?
ఆ వేసుకోవచ్చురా. పెసర మరియు కంది కలిపి 7:1 వరుసలలో వేసుకోవచ్చు. అదేవిధంగా పెసరతో పాటు పత్తిలో 2:1 లేదా 1:1 వరుసలలో వేసుకోవచ్చు. మళ్ళీ వరి తర్వాత పెసర మినుమును కూడా వేసుకోవచ్చు.
నేను విన్నదేంటంటే సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల లాభాలు ఎక్కువ వస్తాయంటగా సంతోష్, మరి ఈ పంటల్లో ఏమన్నా వాడచ్చా అలా?
ఆ వాడచ్చు ఆద్య. చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
అలాగే గాని ఈ పంటల్లో జీవన ఎరువులు ఏమైనా వాడుకోవచ్చారా సంతోష్? మరి
ఆ జీవన ఎరువులు కూడా వాడుకోవచ్చురా. రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించవచ్చు. 10 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. చల్లార్చిన ద్రావణం 8 కిలోలు విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ ఒక పొర ఏర్పడేలా జాగ్రత్త వహించాలి. ఈ ప్రక్రియను పాలథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవాలి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీళ్ళలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల పాస్పో బ్యాక్టీరియాను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో కానీ విత్తనం వేసేటప్పుడు కానీ సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి.
అదంతా బాగానే ఉంది కానీ మరి పంటలకు ఎరువులు ఎలా వేసుకోవాలి సంతోష్?
ఎకరాకు 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులు ఆగరు దుక్కులో వేసుకోవాలి. అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకున్నప్పుడు ఎరువులు వేయడం వీలు పడదు. అవసరం మేరకు పోషకాలను పైపాటుగా పిచికారీ ద్వారా అందించాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన మేరకే రసాయన ఎరువులను వేయాలి.
హో, మరి నాదొక ప్రశ్న సంతోష్. ఈ మధ్య పంటల్లో కలుపు బాగా వస్తుందని విన్నా, మరి ఈ పంటలో కలుపు ఎలా నివారించాలి?
మంచి ప్రశ్న ఆద్య, చెప్తున్నా విను. పెండింగ్ మెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. ములకెత్తిన తర్వాత అయితే పైరు విత్తిన 20 రోజులలో వెడల్పాకు కలుపు నివారణకు ఇమాజితా పైర్ 300 మిల్లీలీటర్లు ఎకరాకు లేదా గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్విజలోపాల్ ఈథైల్ టర్గా సూపర్ లేదా ప్రొఫినోక్విజాజ్ 10% ఈసీ 250 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు నేలలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.
ఓహో, మరి సంతోష్, వానాకాలంలో వరి మాగాణంలో యాసంగి పెసర విత్తుకున్నప్పుడు కలుపు నివారణకు ఎలా సంతోష్? మరి
వానాకాలం వరి అడుగులలో విత్తనం చల్లిన 21 నుండి 28 రోజుల మధ్య ఫినాక్సిప్రాప్ ఈథైల్ 250 మిల్లీలీటర్లు లేదా సైలోపాప్ బ్యూటైల్ 300 మిల్లీలీటర్లు వేసుకోవాలి. క్విజలోపాల్ ఈథైల్ 400 మిల్లీలీటర్లు ఎకరాకు. చిప్పెర గడ్డిజాతి మరియు గడ్డిజాతి కలుపు నివారణకు ఇమాజితా పైర్ 200 మిల్లీలీటర్లు ఎకరానికి. వెడల్పాపుకు లేదా బంగారు తీగ కలుపు నివారణకు పై మందులను ఎకరానికి 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
అట్లనా సంతోష్, మరి అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ పంటకు ఎన్ని నీళ్లు కావాలి? మళ్ళీ ఎట్లా పెట్టాలి రా వాటికి?
చెప్తున్నా వినురా కృష్ణ, పెసర మినుము వానాకాలంలో వర్షాధారంగా పండిస్తారు. బిట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశల్లో 1 నుండి 2 తడులు ఇచ్చినచు మంచి దిగుబడులు సాధించవచ్చు. యాసంగి వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు. సాధారణంగా పంట కాలానికి 300 నుండి 450 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది.
అవును సంతోష్, మరి ఈ పంటల్లో ఏమైనా సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటాయా?
ఉంటాయి ఆద్య. జింకు, ఇనుము లోపాలు ఈ పంటలో మనం చూసుకోవచ్చు. అదే జింకు లోపం చూసుకున్నట్లయితే ఎదుగుదల లోపించడం, ఇట్టి ఆకులు ఏర్పడడం, కనుపుల మధ్య దూరం తగ్గడం, ఆలస్యంగా పూతకు రావడం గమనించవచ్చు. అదేవిధంగా ఇనుము లోపం చూసుకున్నట్లయితే లేత ఆకులలో ఈనెల మధ్య పత్రహరితాన్ని కోల్పోయి పసుపు రంగు లేదా తెలుపు వర్ణం వస్తుంది.
అవునురా సంతోష్, మరి పురుగులేని పంట లేదు అంటారు కదా, ఈ పంటలో ఏమైనా పురుగులు ఆశిస్తాయారా? మరి
అన్ని పంటల్లాగే ఈ పంటలో కూడా పురుగులు ఆశిస్తాయరా? చిత్త పురుగులు, పొగాకు లద్దె పురుగు, తెల్లదోమ, తామర పురుగులు, మారుకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, కాండపు ఈగ, ఇది ఎక్కువగా మినుములు ఆశిస్తుందిరా.
ఏందిరో ఇవన్నీ పురుగులు అంటాను, మరికి చిత్త పురుగులు ఎప్పుడు ఆశిస్తాయరా? ఇదేదో విచిత్రంగా ఉన్నది.
మొక్కలకు తొలి దశలోనే ఎక్కువగా ఆశిస్తాయి. దీనివల్ల మొక్కలు చనిపోతాయి. ఇది దుక్కి సరిగా తయారు కానప్పుడు ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుందిరా కృష్ణ.
అవునారా, మరి ఏ మందు పిచికారీ చేయాలరా దీనికి?
క్లోరిపైరిపాస్ 20% ఈసీ 2.5 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలరా కృష్ణ.
అవునారా సంతోష్, మరి లద్దె పురుగు సంగతి ఏంటిరా, దాని గురించి కూడా చెప్పురా.
ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థానికి గోకి తినడం వల్ల ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా గాను పువ్వులను పిందెలను కూడా తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రల్లోనూ చేరుతాయి.
అవునారా, మరి ఈ పురుగులన్నింటినీ ఎట్లారా అరికట్టడం?
మంచి ప్రశ్న కృష్ణ, చెప్తున్నా విను. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో ఎర్రముద్దల్ని వెదజల్లాలి. ఎకరానికి క్లోరిపైరిపాస్ 20% ఈసీ 500 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 50% డబ్ల్యూపి 550 గ్రాములు, 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో వెదజల్లాలి.
కానీ ఈ తెల్లదోమ సంగతేలా? ఈ మధ్య రైతుల్ని బాగా పీడిస్తుంది కదా, దాన్ని అరికట్టడం ఎలా సంతోష్?
మంచి ప్రశ్న అడిగావు ఆద్య. ఆకుల్లోని రసాన్ని పిలుస్తాయి ఈ తెల్లదోమ. అంతేకాక ఎల్లో మొజాయిక్ వైరస్ అనే వ్యాధిని కూడా వ్యాపింపజేస్తుంది.
ఓహో, అవునారా సంతోష్. సరే, మరి పురుగుల సంగతి బాగానే చెప్పావులే, గాని మళ్ళా తెగుల సంగతి ఏంట్రా?
ఓ, నేను మర్చిపోయానురా ఈ సంగతి. భలే గుర్తు చేసావురా శేషి. చెప్తున్నా విను, ఈ పంటలకు తెగుళ్ళు కూడా పడతాయి. పల్లాకు తెగుళ్ళు అంటే ఎల్లో మొజాయిక్ తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు, పక్షికన్ను తెగుళ్ళు, సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగుళ్ళు, బూడిద తెగుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, ఆకుముడత తెగుళ్ళు, దీన్నే మొవ్వుకుళ్ళు తెగుళ్ళు అని కూడా అంటారు. ఇలాంటి తెగుళ్ళు ఈ పంటలకు ఆశిస్తాయి.
అవునారా సంతోష్, మొన్న నేను రచ్చబండకడ కూసున్నప్పుడు ఈ పల్లాకు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తానే అని విన్నారా? మరి దాని సంగతి ఏంటిరా?
అవునరా కృష్ణ, ఈ పల్లాకు తెగుళ్ళు కూడా ఈ పంటలో ఎక్కువగా ఆశిస్తుంది. తొలుత లేత ఆకులపై లేత పసుపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత నిండు పసుపు రంగు మారతాయి. పసుపు మరియు ఆకుపచ్చ మచ్చల ఆకులకు కనబడును. ఆ తర్వాత కాయలపైన కూడా మచ్చలు ఏర్పడి గింజ కట్టకుండా తయారవుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత కాత తక్కువగా ఉండును. ఈ వైరస్ తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
కానీ ఈ తెగుళ్ల నివారణ ఎలా చేయాలి సంతోష్?
ఈ తెగుళ్ళు తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కదా. ఈ తెల్లదోమ నివారణకు 1 లీటర్ నీటికి డైమిథోయేట్ 30% ఈసీ 2 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను తొలి దశల్లోనే గమనించిన వెంటనే పీకి కాల్చివేయాలి.
ఓహో, అవునారా సంతోష్. సరే గాని కష్టపడి ఈ పంటని పండించామనుకో, మరి కోతకి ఎప్పుడు వస్తుందిరా?
సాధారణంగా పూత దశ నుండి 30 నుండి 40 రోజులకు, పెసర 40 నుండి 50 రోజులకు మినుము పరిపక్వతకు చేరుకుంటుందిరా శశి.
ఓహో, అవునారా. మరి సరే గాని దానిని గుర్తుపట్టడం ఎట్లారా పరిపక్వ దశకు వచ్చిందని?
కాయలు మొదట పసుపు రంగుకు ఆ తర్వాత నలుపు రంగుకు మారతాయి. ఆకులు పసుపు వర్ణం దాల్చి నిదానంగా ఎండిపోతాయి.
ఇదంతా బాగానే చెప్పావు గాని సంతోష్, కొస్తాకరకు ఆ పంట జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా చెప్పు.
ఈ పంట కోసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనుషుల ద్వారా కోసిన మినుము పంట కాండం ఆకులు ఉండే వరకు పొలంలో చిన్న కుప్పలుగా వేసి 2 నుండి 3 రోజులు ఎండిన తర్వాత జాగ్రత్తగా నూర్పిడి చేసి కళ్ళంపై కానీ టార్పలిన్ ఉపయోగించి కర్రలతో కొట్టి లేదా ట్రాక్టర్తో తొక్కించి లేదా నూర్పిడి యంత్రం ఉపయోగించి నూర్పిడి చేయవలను.
ఓహో, అవునారా.
ఇదంతా కాదు గాని అందరం కలిసి చేద్దామంటారా? మరి ఏమంటారు?
సరేరా, మాకు కూడా సాయం చేసినట్టు ఉంటుంది, ఇక నువ్వు అన్నీ తెలుసుకుని కదా.
అవునురా, అన్నీ తెలిసినా నువ్వు మాతో చేస్తా అంటే మేమెందుకు వద్దంటాంరా?
సరేరా, చేస్తా, నాకు సంతోషమే. ఏమంటావు ఆద్య?
నాకేం పని మీతో కలిసి చేయడానికి, మీరున్నారుగా చేయడానికి.
ఇది అంతా వాళ్ళ ముగ్గురు స్నేహితులకు చెప్పిన సంతోష్. వాళ్లతో కలిసి పెసర మినుములను పండించి అధిక దిగుబడులను పొందడమే కాకుండా ఊళ్ళో ఉన్న తోటి రైతులకు స్నేహితులకు కూడా వ్యవసాయం గురించి చెప్తూ వాళ్ళందరికీ వ్యవసాయం చేయడానికి తోడ్పాటును అందిస్తున్నాడు.
చేను కబుర్ల శ్రోతలకు నమస్కారం. నేను సామాజిక విజ్ఞాన కళాశాల 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సమీక్ష. ఈ వారం చేను కబుర్లలో సైబర్ నేరాల గురించి తెలుసుకుందాం. సైబర్ ప్రపంచం 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తున్నారు, మన ప్రైవసీని దెబ్బతీస్తున్నారు, కంప్యూటర్ ముందు మీటలు నొక్కుతున్నారు, చేస్తూ అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ఛిద్రం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒక బటన్ నొక్కితే శత్రుదేశంలో అణ్వాయుధాలు రీప్రోగ్రామింగ్ జరిగి విధ్వంసం జరిగే ప్రమాదము ఉంది. కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసి అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు ఈవ్ టీజింగ్ లో చెలరేగిపోతున్నారు. సైబర్ నేరాల భవిష్యత్ ముఖ చిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ తరుణంలో సైబర్ నేరాల స్థితిగతులు, పరిణామాలు, జాగ్రత్తలు, నివారణ చర్యలపై మీకోసం. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత ఆర్థిక భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు అంటారు. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం చేస్తున్నారు. ఈ నేరాలు ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్ ద్వారా సైబర్ క్షేత్రంలో జరుగుతాయి. ఈ నేరాలకు పాల్పడే వారెవరో గుర్తించడం అత్యంత కష్టం. వీటి తీవ్రతకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. రోజు రోజుకి నేరాల తీవ్రత ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది. సైబర్ నేరాలలో కలిగి ఉన్న వర్గీకరణలు: ఇమెయిల్ ద్వారా వేధింపులు, ఇమెయిల్ ద్వారా వేధించడం, బ్లాక్ మెయిలింగ్, బెదిరించడం మరియు అనామక పేర్లతో ప్రేమ లేఖలను నిరంతరం పంపడం లేదా ఇబ్బందికరమైన మెయిల్లను క్రమం తప్పకుండా పంపడం వంటివి ఉంటాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ: పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ అనేది వేధింపులకు గురైన లేదా లైంగికంగా దోపిడీకి గురైన పిల్లల ఏ రూపంలోనైనా లైంగిక చిత్రాన్ని కలిగి ఉన్న మెటీరియల్ ని సూచిస్తుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం పిల్లలను లైంగికంగా అసభ్యకరమైన చర్యలో చిత్రీకరించే విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం లేదా ప్రసారం చేయడం శిక్షార్హమైనది. సైబర్ బెదిరింపు: కంప్యూటర్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ మొదలైన ఎలక్ట్రానిక్ లేదా కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించడం ద్వారా వేధింపు లేదా బెదిరింపు యొక్క ఒక రూపం సైబర్ దోపిడీ. వెబ్సైట్, ఈమెయిల్ సర్వర్ లేదా కంప్యూటర్ సిస్టమ్ హానికరమైన హ్యాకర్ల దాడులకు గురైనప్పుడు లేదా సేవ తిరస్కరణ దాడులు వంటి వాటితో బెదిరింపులకు గురైనప్పుడు సైబర్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సైబర్ నెట్వర్క్లను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు: అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం కంప్యూటర్ భద్రతకు పాటించాల్సిన మార్గదర్శకాలు, సైబర్ భద్రతా విధానంపై సూచనలు చేసింది. సైబర్ దాడులను గుర్తించేందుకు, నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ద్వారా సైబర్ భద్రతపై తక్షణం హెచ్చరికలు జారీ చేసి ప్రతిస్పందించేందుకు చర్యలు తీసుకుంది. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాడులను తగ్గించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం సాధించేందుకు చర్యలు తీసుకుంది. కంప్యూటర్ వ్యవస్థలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ద ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు, సలహాలు ఇస్తూనే ఉంటుంది. వీటికి విస్తృత ప్రచారం కల్పిస్తుంది. వినియోగదారుల్లో అవగాహనను పెంపొందించేందుకు ఎప్పటికప్పుడు భారత భద్రతా వర్క్షాప్లు, కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వెబ్సైట్లతో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సూచించింది. భద్రతా విధానాలను సంబంధించి లోపాలకు గుర్తించి తీసుకోవాల్సిన నివారణ చర్యలను సిఫార్సు చేసింది. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ దాడుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఇంటర్నెట్ భద్రతా విధానం 2013ను రూపొందించి విడుదల చేసింది. తద్వారా సైబర్ భద్రతా విధానం కలిగిన కొద్ది దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. నూతన విధానం కింద 14 సరికొత్త అంశాలను లక్ష్యాలుగా ప్రకటించింది. దేశ ఇంటర్నెట్ అస్థిరతను ఆర్థిక అస్థిరతతో సమానంగా భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చే 5 ఏళ్లలో 500,000 మంది ఇంటర్నెట్ భద్రత నిపుణులతో కూడిన సమర్థ సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. సాంకేతిక శిక్షణ సమర్థ నిపుణులతో ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించింది. అన్ని విధాలుగా సైబర్ భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించారు. దేశంలోని వివిధ స్థాయిలో సైబర్ భద్రతకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని జాతీయ ఇంటర్నెట్ భద్రతా విధానం సూచిస్తోంది. సైబర్ భద్రతా విధానంలోని ముఖ్యాంశాలు: నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అని పిలిచే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇది నిరంతరంగా 24 గంటలు పనిచేసే కేంద్రం కింద పనిచేస్తుంది. ఎయిర్ కంట్రోల్, న్యూక్లియర్, స్పేస్ వంటి వ్యూహాత్మక రంగాల్లో తలెత్తే ముప్పును గుర్తించి నివారించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలకు సంబంధించి తలెత్తే సైబర్ దాడుల వ్యవహారాలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చూస్తుంది. ఈ యంత్రాంగం ఆయా ప్రాంతాల వారీగా కూడా సెట్లను రూపొందించి దాడులకు వనరులను ముందే పసిగట్టే అప్రమత్తం చేస్తుంది. తద్వారా ఆయా వ్యవస్థలు చురుగ్గా స్పందించేలా చూసే మరో శక్తివంతమైన 24 గంటలు పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా భద్రతతో కూడిన ఇంటర్నెట్ వాతావరణం కల్పించడానికి 8 వ్యూహాలను కేంద్రం ప్రకటించింది. ఈ రంగానికి సంబంధించిన సమస్త వ్యవస్థలు అంశాలను సమన్వయపరిచే ఒక నోడల్ సంస్థను ఏర్పాటు చేయడం వీటిలో ప్రధానమైనది. సైబర్ భద్రత చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసే పరికరాల భద్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు వీలుగా టెస్టింగ్ ల్యాబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
గత వారం మొదటి ప్రశ్న.
అగ్గి తెగుళ్లను తట్టుకునే తెల్ల రాగి రకం, ఆప్షన్ ఏ సప్తగిరి, ఆప్షన్ బి హిమ.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఆప్షన్ బి హిమ. రెండవ ప్రశ్న. FAO ఏ సంవత్సరాన్ని చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించింది, ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఆప్షన్ బి 2023.
ఈ 2 ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి, గంగు హనుమన్లు లక్ష్మి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి, గంగు మహేందర్ నాగలక్ష్మి, కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య గౌరవ్వ, హైదరాబాద్ నుండి SD బాబా, సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య బలీశ్వరమ్మ లుంబిన్ కుమార్, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్ లలిత రవిత్రేణి జస్విత, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం సరోజిని మాయా వెంకటరాములు, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కామారెడ్డి నుండి SK అర్మాన్ అలీ. మొదటి ప్రశ్న.
పెసరా మినుము పంటకు కావలసిన విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 6 నుండి 8 కిలోలు, ఆప్షన్ బి 8 నుండి 10 కిలోలు.
ప్రశ్న మరోసారి.
పెసరా మినుము పంటకు కావలసిన విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 6 నుండి 8 కిలోలు, ఆప్షన్ బి 8 నుండి 10 కిలోలు. రెండవ ప్రశ్న. ఈ పంటల్లో వచ్చే పల్లాకు తెగులు అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ను వ్యాప్తి చెందించే పురుగు ఏది? ఆప్షన్ ఏ తెల్లదోమ, ఆప్షన్ బి తామర పురుగులు.
ప్రశ్న మరోసారి.
ఈ పంటల్లో వచ్చే పల్లాకు తెగులు అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ను వ్యాప్తి చెందించే పురుగు ఏది? ఆప్షన్ ఏ తెల్లదోమ, ఆప్షన్ బి తామర పురుగులు.
చేనుకబుర్లు శ్రోతలు, 1 నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే SMS చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.